చూస్తే నంది అనుకుంటాం. ఏది కోరుకుంటే అదేనండి, వద్దంటే అదే వస్తుంది. పది సార్లు కావాలని కోరుకున్న వాడికి వచ్చే జన్మలో ఇక వద్దన్నా పోదు అన్నారు. అందువల్ల జ్ఞాని అయిన వాడు ఆ వస్తువు మీద భ్రాంతి చెందకూడదు అనగా అష్ట కూడా ఆశ్చర్యపోయాడట. మహాత్మా, మేమందరం కూడా ఒక దివ్యమైన విశేషాలు నీ దగ్గర పొందాం. మానవుడు మరణించిన తర్వాత దహింపబడతాడు లేదా పాతి పెట్టబడతాడు. అది ఇది కాకపోతే ఏవో కాకులో గద్దలో మొదలైన ప్రాణుల చేత తినబడతాడు. ఇది చాలా మంచి మాట అన్నాడు. ఎస్ సంస్థిత పురుషో దహ్యతేవా నిఖంజతేవా నిఘృష్యతే చ అభావభూత స వినాశమేత్య కథమాత్మానం చేతయతే పరస్తాత్. చచ్చాక మానవుల్లో కొంతమందిని ఏం చేస్తాం? తగలబెడతాం. అదే దహ్యతేవ నిఖన్యతేవ అంటే పాతి పెట్టబడతాడు లేదా నిఘృష్యతేచ. ఎవడికి దిక్కులేని వాడు ఉంటే ఏమవుతుంది? అడవిలోనో పడతాడు లేకపోతే ఏ రోడ్డు మీద పడతాడు, వాడి పీక్కు తింటాయి కొంగలో కాకులో గద్దలో ఇలాగ. అప్పుడు అభావం పొందుతాడు. అభావం పొందడం అంటే లేకపోవడం. వాడు లేడుకైక వాడి శరీరం లేదు, నశించాడు వాడు. ఇలా నశించినటువంటి వాడు తిరిగి చేతన పదార్థం ఎలా అవుతున్నాడు? తిరిగి వాడికి చైతన్యం వచ్చి మళ్ళీ జన్మ ఎలా వస్తుంది అనగా ఏయాతి చిరునవ్వు నవ్వాడట. నాయన, ఇక్కడే చాలా పొరపాటు పడతాం. వాడు చచ్చాడు 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 అంటున్నారు. వాడేం చచ్చిపోలా, వాడు నిద్రపోతున్నవాడితో సమానం. నిద్రపోతున్నవాడికి తాత్కాలికంగా ఇంద్రియ జ్ఞానం ఉండదు, శరీరం విడిచిపెట్టిన వాడికి కూడా అంతే. అక్కడ నిద్రపోతున్నవాడు తాత్కాలికమైన నిద్ర, ఇక్కడ చచ్చిన వాడిది కొంచెం దీర్ఘ నిద్ర, అంతే తేడా. అది ఇది నిద్రే. ఇక్కడ నశించేది శరీరము. ఈ శరీరం నశించినట్టు కనపడుతోంది కానీ నాశనం కాల. ఎందుకని? నాశనం అంటే ఏమిటి? అంత పూర్వం ఉండి ఇప్పుడు లేనిది. కానీ ఈ శరీరం ఒక వ్యక్తి 1950లో పుట్టాడు, 50 క్రితం వీడేడి అంటే తాత్కాలికంగా వచ్చి మళ్ళీ తాత్కాలికంగా అదృశ్యమవుతున్నాడు. కాబట్టి పుట్టడం అబద్ధం, చావడం అబద్ధం. ఎప్పుడూ చైతన్యం ఉండనే ఉంది. ఒక రూపాన్ని ధరించింది ఆ చైతన్యం, మళ్ళీ ఆ రూపాన్ని వద్దు అనుకుంది అన్నమాట. నీరు కుండలో పోసాం, కుండెడు నీరు, ఆ కుండ పగలబెడితే మళ్ళీ ఆ నీరు లేదు. కాబట్టి ఇక్కడ నీరు ఎప్పుడూ ఉంది, ఎలా ఉండాలో అలాగే ఉంది. ఆ నీరులో ఏమి తేడాలా? ఆ నీరు పొయ్యబడిన పాత్రలో వచ్చింది తేడా. ఈ శరీరం కూడా అటువంటి పాత్ర, ఒక కొండ. ఇందులో చేరింది, ఈ కొండ పగిలిపోగానే మళ్ళీ నీరు వెళ్ళిపోయి సముద్రంలో కలిసిపోయినట్టు కలిసిపోతాం. అలాగే పరమాత్ముడి నుంచి చిన్న సూక్ష్మమైన చైతన్యం వచ్చింది. ఆ చైతన్యమే ఆత్మ. ఈ ఆత్మ ఇలాంటి రూపం ధరించింది. ఈ రూపం తగలబడచ్చు, పాతి పెట్టబడచ్చు, జంతువుల చేత భక్షణ చేయబడచ్చు. ఈ చైతన్యానికి మాత్రం నాశనం లేదు. గాఢ నిద్రపోతున్నవాడు గుర్రు పెట్టినట్టుగా మానవుడు కూడా అంచికాలం రాగానే మూలిగి ప్రాణం విడిచిపెడతాడు. చచ్చేటప్పుడు ప్రతి వాడికి ఒక మూలిగి వస్తుంది. అది కొందరికి వినపడుతుంది, కొందరికి వినపడదు. యాక్సిడెంట్ అయితే చచ్చేటప్పుడు కూడా ఒక సెకండ్ మూలుగుతాడు వాడు. ఆ సెకండ్ మనకు తెలియదు. చచ్చేటప్పుడు ప్రాణం పోయేటప్పుడు అని సౌండ్ వస్తుందట. గుర్రు వచ్చి ఆ గుర్రులో పోతుంది ప్రాణం. అది నోట్లోంచి పోవచ్చు, కళ్ళల్లోంచి పోవచ్చు, ముక్కుల్లోంచి పోవచ్చు, మరో చోటు నుంచి పోవచ్చు. ఆ శరీరం విడిచిపెట్టిన తర్వాత ఈ శరీరాన్ని ఇక్కడ విడిచిపెట్టేసి సుకృతం దుష్కృతం అంటే మంచి చెడుని వెంట పెట్టుకుని ఈ జీవి పైకి పోతాడు. మంచి అయితే దివ్య రూపం ధరిస్తాడు, దానికి దేవ శరీరం అంటారు, ఇంద్రాదులు తీసుకెడతారు. పాపం చేస్తే యాతనా శరీరంలో ప్రవేశపెడతారు యమకింకరుడు. యాతనా శరీరంతో నరకంలో కష్టాలు అనుభవించి తిరిగి మళ్ళీ భూమి మీద పడతాడు. అదే దివ్యలోకంలో అయితే దివ్య సుఖాలు అనుభవించి మళ్ళీ క్షీణపుణ్యం తర్వాత భూమి మీద పడతాడు. పుణ్యం చేసిన వారు పుణ్యజన్మ, పాపం చేసిన వారు పాపజన్మ పొందుతారు. ఇంకా అతి పాపులైతే కీటకాలు పక్షులు అవుతారు, నల్లులు బలులు అవుతారు. అవన్నీ ఏళ్ల తరబడి చెప్పిన తరగనటువంటి విశేషాలు. ఆయా భూతాలు గర్భాలలో ప్రవేశించి 4 పాదాలు, 2 పాదాలు, ఏకపాదాలు, అసలు పాదాలు లేనివాడు అపాదాలు. అపాదాలంటే పాములు అంతే, వాటికి పాదాలు ఉండవు, పాకుతాయి. అలా పోయేవాళ్ళు కళ్ళు ఉన్నవారు, కళ్ళు లేనివారు, వేళ్లాడేవారు, వేళ్లాడబడనివారు, ఇలా రకరకాలైనటువంటి జీవులై పుడతారు. ఇవన్నీ వారి వారి కర్మాచరణమును అనుసరించి జన్మలు వస్తూ ఉంటాయి. అనగానే అష్టకుడు తెల్లబోయాడు, తండ్రి మానవుడు ఏ పుణ్యం చేస్తే, ఏ తపస్సు చేస్తే, ఏ విద్యను ఆర్జిస్తే శ్రేష్టమైన గొప్ప లోకాలు కడతాడు, అది తెలుసుకోవాలని ఉంది. ఉత్తరోత్తరం గొప్ప గొప్ప లోకాలు పొందాలంటే ఏ ఏ పుణ్య కార్యక్రమాలు చేయాలి అనగా, ఇయాతి ఊర్ధ్వలోకాల్లో స్వర్గం మొదలుకొని మంచి లోకాలకు వెళ్ళాలంటే చేయవలసినటువంటివి తపస్సు, దానము, శపము. తపశ్చదానంచ శమోదమశ్చ హ్రీరార్జవం సర్వభూతానుకంప స్వర్గస్య లోకస్య వదంతి సంతో ద్వారాణి సప్తైవ మహాంతి పుంసాం నశ్యంతి మానేన తమోభిభూతాః పుంస సదైవేతి వదంతి సంతః అధీయమానః పండితం మన్యమానో యో విద్యయా కంతి యశః పరస్య. తపస్సు ఇంద్రియములను అదుపులో పెట్టి శుష్కింపచేయడం తపస్సు అంటే. తపము అంటే వేడి. ఉపవాసాలు, జపాలు, ఆహారాదులను స్వల్పంగా సేకరించటం ఇవన్నీ తపస్సులోకి వస్తాయి. వీటి ద్వారా ఈ శరీరాన్ని శుష్కింపచేయటం. దానం రెండవది. తమ యొక్క తమ సంపాదించిన ధనంలో ఇంత అని నియమం పెట్టుకుని దానిని ఇతరులకు సమర్పణ చేయటం, ధర్మ కార్యక్రమాలకు ఇవ్వడం. ఇక శమం అంటే ఈ లోపల ఉండే మనస్సుని నిగ్రహింపజేయడం. మనస్సును నిగ్రహింపజేయడం అని తేలికేటి, మనస్సు ఇక్కడిక్కడే ఉంటుంది కాసేపట్లో. ఇవాళ ఈ బాబో ఈ పద్మవ్యూహం ప్రియాంక సీరియల్స్ ఇప్పుడు ఏదో 8 వదిలేవాడు, 5 లేట్ అయిపోతుంది, దొదట్లేదురా బాబు అని బెంగ మనకి. అలా వెళ్లకుండా మనస్సు ఇక్కడే నిలబడితే అది అంతఃకరణ నిగ్రహం. దమం అంటే బాహ్యేంద్రియ నిగ్రహం. బాహ్యేంద్రియ నిగ్రహం అంటే ఏమిటి? మనస్సును అదుపులో పెట్టుకోవడం ఒక కష్టమైతే బయటకు కనపడతాయి. ఈ పూటకి నేను పులిహార తినకూడదు అనుకుని వచ్చాడండి, ఇంతలో మన శ్రీనివాస్ మంచి గుమగుమలు ఆడించుతూ, ఎల్ఆర్ శ్రీనివాసు ఎల్లరూ తినడం కోసం పులిహార ప్రసాదం పట్టుకొచ్చేసాడు. అయ్యి బాబో ఈ పూట పులిహార తినకూడదు అనుకున్నవాడు కూడా చూసేసి ఈ ఒక్క పూటకే కదా రేపు చూసుకుందాంలే అని తినేస్తాడు. ఇదన్నమాట బహిరింద్రియ నిగ్రహం. అంటే నోటిని, కళ్ళని, ముక్కుని, చెవుల్ని, వీటిని బాహ్యానికి కనపడే ఇంద్రియాలను అదుపులో పెట్టడం కూడా కష్టమే, లోపల అనుకున్నదాన్ని నిలబెట్టుకోలేడు. ఇంకా సిగ్గు, బిడియం, వంకరలేని స్వభావం, సర్వభూతాల యందు దయ, ఇవన్నీ కూడా మానవులకి స్వర్గలోకానికి పోయే ద్వారాలు. గుర్తుపెట్టుకోండి, తపస్సు చేసినవాడు, దానం చేసినవాడు, లోపల ఇంద్రియాలను గ్రహించినవాడు, బాహ్యేంద్రియ నిగ్రహం చేసినవాడు, సిగ్గుని జయించినవాడు, బిడియం విడిచిపెట్టినవాడు, వంకరలేని సక్రమమైన ప్రవర్తన స్వభావం ఉన్నవాడు, సర్వప్రాణుల మీద దయ చూపించేవాడు, ఈ 7 లక్షణాలు కలిగిన మానవులకి గ్యారంటీ స్వర్గము అని చెప్పేశాడు ఇక్కడ. ఈ స్వర్గద్వారాలటివి. దీనికి వ్యతిరేకంగా నడుచుకోవడమే నరకద్వారం అంటే. మానవులు ఎల్లప్పుడూ దురభిమానం ఉండకూడదు. దురభిమానం అంటే అభిమానం ఉండొచ్చు కానీ దురభిమానం ఉండకూడదు. ఏ నేను ఎప్పుడు ఎవరి దగ్గర చేయతాసాను, లేకపోతే నేను అచ్చేను ఇచ్చేనంటూ తనను తాను ఏదో గొప్ప ఉన్నతుడిగా తనను ఊహించుకోకూడదు. ఇతరులు ఊహించాలి వాడు గొప్పవాడే. అలాగ అభిమానంతో ప్రవర్తించరాదు. ఈ దురభిమానమే అజ్ఞానం. ఈ అజ్ఞానమే మనిషిని కమ్మి నశింపచేస్తుందని పెద్దలు చెబుతారు. ఎవరు తనను తాను జ్ఞానిగా, గొప్పవాడిగా, ఐశ్వర్యవంతుడిగా, తానే సమస్త ధర్మకర్మాచార ఆచారిగా తనను తాను పొగుడుకుంటాడో, తన విద్యతో ఇతరుల కీర్తిని నశింపజేస్తాడో, అటువంటి వాడి పుణ్యలోకాలు నశించిపోతాయట. ఇప్పటికి కూడా చాలామంది మేము గొప్పవాడు అనుకుంటారట, ఇతరులు గొప్పవాడు కాదు అనుకుంటారట. ఈ రెండు అజ్ఞానమే. నీవు గొప్పవాడు అయితే అయి ఉండొచ్చు, ఇతరులు గొప్పవాడు కాదని నీవెలా నిర్ణయిస్తావు? ఏ పుట్టలో ఏ పోతుంది, ఇంత పిల్లవాడు కూడా గొప్పవాడు అవుతాడు. ఒక్కోసారి మనకు ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. బాలాదపి సుభాషితం అన్నారు, చిన్నపిల్లవాడిలో కూడా ఒక్కొక్కప్పుడు మంచి ఉంటుంది. అది ఆ గొప్ప వినాలి మనం. మంచిది అధ్యయనం చేసినటువంటి వాటిని లోకానికి పంచిపెట్టాలి. దాచుకుంటారు కొంతమంది, ఇతరులకు విద్య చెప్పేస్తే వాడు గొప్పవాడైపోతాడేమో అని చెప్పకుండా దాస్తారట. కొంతమంది అడిగితే చెప్పరు చూడండి మీరు చచ్చిన. ఇది ముఖ్యంగా చాలామందిలో చూస్తూ ఉంటాను అన్నమాట. బాబోయ్ చెప్పండి అని అడిగామనుకోండి, అవి బాబోయ్ చెప్పేస్తే రేపొద్దున వీడు నాకు వేరే ప్రాక్టీస్ పెట్టేస్తాడని వాడికి చచ్చిన చెప్పరు. నా పోటీ వాడు చెబుతాను ఊర్రు అంటే నా దగ్గరికి రారు. భయం వాడికి రావాలంటే ఇది ఒకటి, అదొకటి, ఇది లోకల్ లక్షణం ఇది అనుకోండి, వదిలేయండి. మొత్తం మీద తాను ఇతరులకు ధర్మాన్ని బోధించక జ్ఞానాన్ని బోధించకుండా దాచుకున్న వాడికి అది ఫలితం ఇవ్వదు. వెనకటికి ఒక గొప్ప కథ ఉందిలేండి. ఒక ఊళ్ళో ఇద్దరు వైద్యులు ఉండేవారట. ఒకడేమో పాము కాటుకి మందేస్తాడు, ఒకడేమో పక్షవాతానికి మందేస్తాడు, పెరాలసిస్ వాడు. ఈ ఇద్దరు కూడా పెరాలసిస్కి మంది వేసేవాడేమో ఆ పెరాలసిస్ మందికి ఎవడికి చెప్పేవాడు కాదు, చెప్తే వాడు ప్రాక్టీస్ ఇట్టి ఊళ్ళో సంపాదిస్తాడేమో అని. పాము కాటుకి మంది వేసేవాడు ఉన్నాడు, వాడు అంతే. ఆ పాము మంత్రం పక్కవాడికి చెబితే వాడు ప్రాక్టీస్ పెడతాడేమో చెప్పలా, దాచుకున్నారట. డబ్బులు బాగా తెగ సంపాదించారు. ఒకనాడు అనుకోకుండా ఈ పక్షవాతానికి మంది వేసేవాడు అడవికి వెళ్ళగానే పావు కాటేసింది. నొరక్క అమ్మేసుకుంటున్నట్ట. ఆ పావు కాట ఆయన పిలుద్దామని వెళ్ళే సమయానికి అప్పుడే ఆయనకి పెరాలసిస్ వచ్చి నోరు పడిపోయింది. ఈయనకి మందు ఈయన వేయాలి, ఈయనకి ఆయన మందు వేయాలి. ఈ పావు కాట ఆయనకి ఏమో పెరాలసిస్ మందు పెరాలసిస్ వచ్చేసింది. ఈ పెరాలసిస్ మందు వేసేటటువంటి వాడిని పావు కాటేసింది. ఇద్దరు పరిస్థితి, ఇద్దరు చచ్చారు చివరికి మందు వేసేవాడి. అదే వాడు శిష్యులు తయారు చేసుకుంటే ఇద్దరు బతికేవారు. అజ్ఞానం అది. కాబట్టి ఆ విధంగా తమ జ్ఞానమును పంచిపెట్టాలి. అటువంటి వాడే ఉత్తమ లోకాలను పొందుతాడు. ఎవడైతే పాపకర్మాదులలో ఆసక్తి ఉన్నాడో అటువంటి వాడిని, నాయనా ఇది చేస్తుంటే పాపము ఇది పుణ్యము అని లోకానికి బోధించాలి. అదిగో ఇప్పుడు ఇక్కడ చెప్పిన ఈ కర్మమే ఆ వేసిన 216 సూత్రాల పుస్తకం. ఇది ధర్మం, ఇది అధర్మం అని తెలియజేయాలి. అది అవతల వాడు అనుసరించినా అనుసరించకపోయినా మనకు అనవసరం, మనం చేయవలసిందే. అందరికీ మేము టిఫిన్ ఏర్పాటు చేసాం అన్నామండి పాదయాత్రకి. మీరు తింటే తినలేదు మాని, మనకే ఏర్పాటు చేయడమే మన ధర్మం, తిరుపతి వాడి కర్మ. చెప్పడమే నా ధర్మం, వినకపోతే నీ కర్మం అన్నాడు. ఇక్కడ మనం చేయవలసింది మనం చేయాలి. ఇక్కడ చాలా గొప్ప మాట ఇది. మానవునికి భయం పోగొట్టి ఉత్తమ లోకాలకి తీసుకెళ్లేటటువంటి కర్మములను మనం చెప్పడమే, అది ఆచరించడం ఆచరించకపోవడం అవతలి వారి యొక్క అభిప్రాయము అని అత్యద్భుతమైనటువంటి విశేషాలని ఈ ఇయాతి మహారాజు గారు అడిగిన అష్టకాదులకి చెబుతున్నాడు. తక్కిన విశేషాలు రేపు యథాపడాన్ని సంతు
అంబికా గర్భారపతి వారి అష్టాదశ పురాణాలలో పదవ పురాణం శ్రీ మత్స్య మహాపురాణం మనమిప్పుడు ముచ్చటించుకుంటున్నాం. శ్రీమన్నారాయణుడు మత్స్యావతారంగా ఉండి బోధిస్తున్న పురాణం కాబట్టి మనువుకి ఈ పురాణాన్ని మత్స్య పురాణం అన్నారు. అటువంటి ఈ మహాపురాణంలో ఇయాతి మహారాజు గారు తక్కిన వాళ్ళకంటే నేనే గొప్పవాడిని, తక్కిన వాళ్ళని మహాపుణ్యాత్ముల్ని తోలనాడి, ఎప్పుడైనా మహాత్ముల్ని తోలనాడడం వల్ల వచ్చేది నష్టమే కనుక ఆ నష్ట ప్రభావం వల్ల పుణ్యలోకాలన్నీ విడిచిపెట్టి అధోలోకంలో పడిపోతూ దారిలో రాజర్షి లోకంలో పడ్డాడు. అక్కడ అష్టకుడు మున్నగు మహాత్ములైన వ్యక్తులు త్యాగధనులు ఉన్నారు. వారంతా కూడా ఆయనని ఆపి ఆయనే ఇయాతిని తెలుసుకొని ఆయనని ప్రశ్నించి చాలా గొప్ప విశేషాలు తెలుసుకున్నారు. ఒక మనిషి స్వర్గానికి లేక ఉత్తమ లోకాలకి పోవాలి అంటే ఏం చెయ్యాలో ఇయాతి గారు అష్టకునికి చెప్పాడు. ఏం చెప్పాడు ఆయన? తపశ్చదానంచ శమోదమశ్చ శరీరార్జవం సర్వభూతానుకంపః స్వర్గస్య లోకస్య వదంతి సంతో ద్వారాణి సప్తైవ మహాంతి పుంసం నశ్యంతి మానేన తమోభిభూతాః పుంసః సదైవేతి వదంతి సంతక అధీయమానః పండితో మన్యమానో యో విద్యయా కంతి యశః పరస్య. ఈ లోకంలో మానవుడికి పుణ్యలోకాలకు వెళ్ళడానికి మొట్టమొదట చేయవలసిన పని తపస్సు. అవయవాలని మనస్సుని నియమాల ద్వారా జపం ద్వారా బాగా శుష్కింపచేయాలట. అసలు తపస్సు అంటే ఏమిటో చెప్పారు. ముందు వెర్రి తిండి తగ్గించాలి. అసలు అల్పాహారీ తపోధన సుందరకాండలో చెప్తారు. అల్పాహారీ అంటే ఎవడు తపోధనుడు, తపోధన తపస్సే ధనంగా ఉన్నవాడికి ఆహారం తగ్గిపోతుంది. పొద్దు నుంచి సాయంకాలం దాకా 6 పర్యాయాలు, టిఫిన్లు 7 పర్యాయాలు, భోజనాలు చేస్తూ ఉంటే ఏముంది? శరీరము నిలబడడానికి ఎంత అవసరమో అంత, అది కూడా ఒకసారి తగ్గిస్తే నష్టమేం లేదన్నారు. బాల్యములో యవ్వనంలో ఉన్నప్పుడు ఎలా ఉన్నా క్రమంగా త్రిదశత్వం దాటిన దగ్గర నుంచి, అంటే 30 ఏళ్ళు దాటిన దగ్గర నుంచి మరింత విషయం ఆహారం విషయంలో మనిషి శ్రద్ధ వహించవలెను అని శాస్త్రాలు చెబుతున్నాయి. అంచేత తపస్సు ద్వారా శరీర ఇంద్రియాలను శుష్కింపచేసి అదుపులో పెట్టడమే నిజమైన తపస్సు. రెండవది దానం, ఇంకా దానికి సాటి మరొకటి లేదు. ఎప్పుడు ఇచ్చేవాడు చెయ్యప్పుడు పైనే ఉంటుంది, వాడికి అన్ని లోకాలు తెరవబడి ఉంటాయి. ఆపై అంతఃకరణం, లోపలి ఉండే ఇంద్రియాల నిగ్రహం, అది శమం అంటారు. బాహ్యేంద్రియ నిగ్రహం దమం. ఇతరులు తనను పొగిడినప్పుడు, ఇతరులను పొరపాటున తిట్టవలసి వచ్చినప్పుడు కొంచెం సిగ్గుపడాలి, అది మనిషికి లజ్జ అంటారు. అంటే పిచ్చి సిగ్గు కాదు, అది పురుష సిగ్గు కాదు మనకు కావాల్సింది. అవతల వాడు పొగుడుతున్నప్పుడు వినయంగా సిగ్గుపడాలి. తర్వాత వంకర ఉండకూడదు స్వభావంలో. సర్వ ప్రాణుల మీద దయ ఉండాలి. ఇవి మానవులని స్వర్గలోకాలకి తీసుకుపోయే ద్వారం. మానవుడు దురభిమానం వల్ల క్రమంగా అజ్ఞానం కమ్మి నశించిపోతాడట. దురభిమానం అంటే అభిమానం ఉండాలి, దురభిమానం ఉండకూడదు. ఇంకా ఏం చెప్పినా ఎవడి మాట వినటండి ఒక్కొక్కడు. చచ్చినట్టు నేను పట్టిన కుందేలికి 3 కాళ్ళు, ఇంతే నేను చెప్పిందే నిజం అనుకుంటాడు. మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఆ పనికి తగిన రీతిలో నడుచుకుంటున్నాం తప్ప బాహ్యమైన రూపాన్ని పక్కకి తీసేస్తే అందరూ భగవత్ స్వరూపాలే. భగవంతుడు స్త్రీయా పురుషుడా, నపుంసకుడా పశువా పక్ష, ఈ వీటిని పట్టించుకోడు. భగవంతునికి కావలసినది ఏమిటి అంటే అంతఃకరణం కావాలి. అంతఃకరణం అనేది నిరంతరం భక్తి శ్రద్ధ తాదాత్మ్యాల వల్ల వస్తుంది. అంతఃకరణం లేకపోతే ఉపయోగం లేదు. ఈ భగవంతుణ్ణి అంతఃకరణంలో అంటే తన మనస్సులో నిజంగా పొందడానికి ఆ భగవంతుడికి మనం చేయవలసిన పనులు ఏమిటి అంటే అదే ఉపచారము అని పిలువబడుతుంది. అలంకారం కూడా అందులో అది. అలంకరణార్థం అక్షతాన్ని సమర్పయామి అంటున్నాం మన ఆభరణము అలంకారము అని. నిజానికి అలంకారం అంటే ఊరికే నామకి వస్తే ఏమీ లేకపోతే అక్షతలు వేస్తాం, పువ్వులు ఇలాంటివి ఉంటే అలంకారం. ఇవాళ చూడండి లోపల మన శివలింగం, ఆ చిన్నారి శివలింగాన్ని చక్కగా విభూతి పూసి అందంగా పువ్వులు పెట్టారు. చూసొచ్చారుగా మీరు, ఇప్పుడు దర్శనం చేసుకున్నారా అందరూ కూడా విశ్వేశ్వర స్వామి వారిని? అది అలంకారం. ఒక్కసారి చూడగానే అప్పా అనిపించాలి మనస్సుకి ఆ విగ్రహం, అది అలంకారం. ఆ అలంకారం, ఆ అలంకారం చేసిన రూపం మనస్సులో పట్టివ్వడం, ఇవన్నీ కూడా అజ్ఞానాన్ని తొలగింపజేస్తాయి. ఇవన్నీ మాని ఏమీ లేకుండానే నేను గొప్పవాడిని అనుకోవడం దురభిమానం. దురభిమానం ఎటువంటిది అంటే నిజానికి వాడి దగ్గర చదువు ఉండదు, దీన్ని అర్థం చేసుకునే శక్తి ఉండదు, కానీ గొప్పవాడిని అనుకుంటాడు. లాభం పండితుడు, పండిత మంజుడు అని 2 రకాలు ఉంటారు. పండితుడు అంటే ఏ ప్రదేశానికి వెళ్ళినా వేలాది మందిని మహాత్ముల్ని చదువుకున్న వాళ్ళను గొప్పవాళ్ళను కూడా తన విద్యతో మెప్పిస్తే వాడు పండితుడు. ఇతరులు పొగడాలి పండితుడని, వాడు పండితుడు. 2వ కేటగిరీ పండితం మంజులు అంటే ఏమిటో తెలుసా? ఆత్మానం పండితం మంజే ఇది పండితం మంజ, తనను తాను పండితుడు అనుకుంటాడు కానీ బయటవాడు ఎవడు అనుకోట. ఈ లోకల్లో ఇద్దరు బెస్ట్ యాక్టర్స్ అండి అన్నట్టు ఒకడు. ఎవరన్నట్ట? ఒకడు భగవంతుడు, రెండోవాడు నేను, మీ ఇద్దరేనండి, మా అంత గొప్ప నటులు లేరు అన్నట్టు వెనకటి కావడం. అది వీళ్ళు పండితం మంజులు అంటే. నిన్ను నువ్వు కాదు పండితుడు అన్నావు, జగత్తంతా పండితుడు అనాలి. అంచేత ఇతరుల చేత స్తుతింపబడేటటువంటి జ్ఞానం కావాలి తప్ప తనను తాను భావించుకోరాదు. అప్పుడు ఒకవేళ భావిస్తే అది దురభిమానం, అది అజ్ఞానానికి దారితీస్తుంది, అప్పుడు వాడు నశించిపోతాడు. అది ఇందాకనే చెప్పిన శ్లోకానికి అర్థం. కొంతమంది ఏం చేస్తారంటే ఎవరో పెద్దలు రాసిన ఒకటి రెండు కథలు ఉంటాయి. ఇప్పుడు నా బొట్టి వాళ్ళు రాస్తూ ఉంటాం కదా పుస్తకాల్లో, రేపు పొద్దున ఏదో ఆ ప్రార్థనా గాన సంఘం వాళ్ళ పుస్తకం, నా చిన్నప్పటి నుంచి చెబుతాను ఆ పుస్తకం ఎప్పుడు పెట్టుకొస్తూ తెలియదు కానీ, అలాంటి ఆ పుస్తకాల్లో చాలా కష్టపడి కొన్ని పుస్తకాల్లో కథలు రాశాం. ఈ కథలు చదువుతాడు వాడు, ఇంకా అక్కడి నుంచి ఈ కథలు నాలుగు చోట్ల చెప్పేసి తానే పౌరాణికుండింటాడు, ఇదో పెద్ద సమస్య. ఇలాగా కేవలం ఇతరులు రాసిన రెండు మూడు ముక్కల్ని చదివి ఆ రెండు మూడు ముక్కలతోటే తనను తాను దురభిమానంతో పండితుణ్ణని భావిస్తే అహంకారం పొందుతాట. పైగా ఇతరులందరూ పనికిమాలిన వాళ్ళు అంటాట. అదిగో వాడు అంత పూర్వం పొందిన పుణ్యలోకాలు పోగొట్టుకుంటాడు. అది నెక్స్ట్ శ్లోకంలో ఉన్నది, చాలా గొప్ప మాట ఇది. తస్యాంతవంతస్తు భవంతి లోకా నచాస్య తద్బ్రహ్మఫలం దదాతి చత్వారి కర్మాణ్య భయంకరాణి భయం ప్రయచ్చంత్యయథాకృతాని మానాగ్రిహోత్రముతమౌన మౌనం మానేనాధీతముతమానయజ్ఞ నమానమాన్యో ముదమాదీత నసంతాపం ప్రాప్నుయాత్తు చ అవమానాత్. చాలా గొప్ప మాటలు ఇందులో మంచి మంచి శ్లోకాలు చెప్పారు. ఈ లోకంలో విచిత్రమైన వ్యక్తులు ఉంటారు. ఎంతసేపు తెలియకుండా కూడా ఇతరులు విమర్శించటం, తాను నిజముగా తెలిసి ఇలా చేయకూడదని సలహా చెప్తేనే వాడు పండితుడు, అసలు వీడికేం తెలియదు, తెలియకుండా ఏమండోయ్ మీ ఇలా చేస్తారు తప్ప అంటాడు వాడు. ఈ లోకంలో ఇప్పుడు జరిగేది ఎక్కువగా అదే. తీర్థం ఇచ్చాడు ఒక ఆయన, ఆ తీర్థం తీసుకున్న తర్వాత ఆ వ్యక్తి చేయి కడుక్కుంటూ ఉంటే చేయి కడుక్కోకూడదండి నెత్తికి రాసుకోవాలని సలహా ఇచ్చేట ఒక చోట. ఆ నెత్తికి రాసుకోమని సలహా ఇచ్చేవాడికి అది ఏమన్నా తెలుసా తెలియదు, తెలియకుండా సలహా ఇచ్చాడు. తెలియకపోతే వాడు ఏం చేసినా మనకెందుకు మనకు తెలియదని ఊరుకోవాలి, తెలిస్తే సలహా ఇయ్యి. నిజమునకు తీర్థం తీసుకున్నాక ఆ ఎంగిలి చేయి కడగాలి, ఆ చెయ్యి నెత్తి మీద పెట్టుకుంటే వాడికి మూడు జన్మల పుణ్యలోకాలు నశిస్తాయి. అలా తెలియనప్పుడు ఏం చేయాలి, మాట్లాడు కూరుకోవాలి. మంచి పని చేసేవాడిని కూడా పాడు చేస్తే అవతల వాడి పాపాలు వీడికి చుట్టుకుంటాయి, సలహా ఇచ్చేవాడికి అవన్నమాట. అందువల్ల తనకు తెలియని విశేషములను ఇతరులకు సలహా రూపములో ఇవ్వరాదు. అలా ఎవడిస్తాడో అటువంటి వాడు అంతవరకు తాను చేసిన పుణ్యం పోగొట్టుకుంటాడు. అధ్యయనం చేస్తే ఒకడు వేదం మంత్రాలు కూడా అవి పోతాయట, అది అతడు అధ్యయనం చేసిన వేదం కూడా ఫలితం ఇవ్వదు. మానవుడికి ఎప్పుడూ భయం ఉంది, గుర్తుపెట్టుకోండి. మానవుడికి పుట్టినప్పటి నుంచి చచ్చేదాకా నిత్యం ఏదో ఒకనొక భయం ఉంది ఉంది ఉంది. భయము లేనివాడు ఎవ్వడూ ఉండడు, ఒక వైరాగి తప్ప. పెరిగేటప్పుడు భయం, చదువుకునేటప్పుడు ఏ మాస్టర్ కొడతాడో అని భయం, ఇంటి నుంచి స్కూల్కి వెళ్ళే లోపు ఏ సైకిల్ని ఏది గుద్దేస్తుందో అని భయం, బెంచ్ ఎక్కిస్తే బెంచ్ మించి పడిపోతానని భయం, ఫ్యాన్ కింద కూర్చుంటే ఫ్యాన్ నెత్తి మీద పడుతుందేమో అని భయం, ఎప్పుడు భయమే కదా. అనుక్షణం మానవుణ్ణి ఏదో ఒక భయం చుట్టుముడుతూ ఉంటుంది. ఆ భయం ఎలా పోవాలి, మానవుడిలో ఉండే అధైర్యాన్ని భయాన్ని తొలగించి ఉత్తమ లోకాలకు తీసుకుపోయే కర్మలు నాలుగట. అదే మొదటిది అగ్నిహోత్రం, రెండవది మౌనము, దానినే తపస్సు అంటారు, మూడు అధ్యయనం, నాలుగు యజ్ఞం. ఈ నాలుగు మానవ భయం తొలగిస్తాయి. అంటే నిత్యం ప్రతివారు కొంతమంది ఇళ్లలో ఎప్పటికి కూడా అగ్నిహోత్రుడిని పూజిస్తారు. ఆ అగ్నిహోత్రుడు కాస్త నెయ్యి రెండు చితుకులు వేసి సాయంకాలము పొద్దున్న సంధ్యా సమయాలలో అగ్ని పూజ అంటారు. దీనిని నిత్యాగ్నిహోత్రం అంటారు. ఇలా నిత్యాగ్నిహోత్రం చేయగా వాడిలో ఉండే భయం తొలగుతుంది. ఇంకా రెండవది మౌనము. తపస్సులో ప్రధాన లక్షణం మౌనం. ధ్యానం లోపల చేసేవాడికి బయట మాట్లాడవలసిన అవసరం లేదు. అలా మౌనము వల్ల తక్కువగా మాట్లాడటం ద్వారా ఎంత అవసరమో అంతే చెప్పడం ద్వారా. ఈ మౌనాన్ని కూడా విచిత్రంగా పాటిస్తారు కొందరు. మౌన వ్రతం పెట్టుకున్నాడు ఒకడు, ఆ వచ్చిన వాడితోటి అని అరవలేక మూలగలేక వాడితోటి నానా గందరగోళం పడిపోయి పలకల మీద రాసిచ్చి పేజీల మీద రాసిచ్చి వీడి దొంప దిగి వాడి దొంప దించి వీడిలా అంటాడు, ఓహో అదే అని మళ్ళీ పక్కవాడు భాష్యం చెప్పుకుని ఈ బాధంతా ఉండడం కంటే మాట్లాడకుండా ఊరుకోవడం అనేది అంత అనవసరమైనటువంటి విషయం. అది ఎందుకని, మాట్లాడే విధానం ఉంటే మాట్లాడే, అంతేగాని మౌన వ్రతం పెట్టుకుని పలకల మీద రాసి చూపించి గందరగోళ పెడిపోయి వాడు కొడతాడో తెలియదు తిడతాడో తెలియక ఎందుకు ఈ మూలుగులు, ఈ మూలుగుల వల్ల శక్తి ఇంకా ఎక్కువ వృధా అవుతుంది. కాబట్టి నిజమైన మౌన వ్రతమే ఉండాలి, ఆ పోటీకి ప్రపంచంతో సంబంధం లేకుండా ఉండాలి. అలా ఉన్నాం కదా అని మరి ఇంట్లో తలుపేసి కూర్చోమని కాదు, కూర్చుని కూడా ప్రశాంతంగా వినడమే. ఆ స్థాయిలో ఎవడైతే ఉంటాడో, నలుగురి మధ్యలో ఉండి కూడా మౌన వ్రతాన్ని నిలబెట్టగలుగుతాడో, శారీరకంగా మానసికంగా నలిగిపోకుండా ఉంటాడో, తన భావం అవతల బయటికి చెప్పడం కోసం నానా గందరగోళం పడకుండా ఉంటాడో, ఆదివారం పూట మధ్యాహ్నం వచ్చే మోగవార్తల్లాగా తన యాక్షన్ చేయకుండా ఎవడుంటాడో అదిగో వాడు మౌనవ్రతంలో ఉన్నవాడు. ఇంకా మూడవది అధ్యయనం, ఇది కూడా భయాన్ని తొలగిస్తుంది. అధ్యయనము అసలు ముందు నువ్వు చదివితే కదా ఇతరులు చెప్పేది, తెగ చదివితే 10-11 సార్లు అనేక శాస్త్రాలు చదివితే అప్పుడు వాడు ఇతరులు చెప్పగలుగుతాడు. ఇవాడు చేసే పని అదే, ప్రతివాడు చదవడం తక్కువ అని చెప్పడానికి ఎక్కువ ఉత్సాహపడుతున్నారు. ఇది మా చెడ్డ బాధ. అనుక్షణం మనిషి అధ్యయనం చేయవలసింది. అంటే వాళ్ళ మీరు చెబితే ఆశ్చర్యపోతారు, ఒక పురాణం చెప్పాలంటే దాని వెనకాతల మనిషి మళ్ళీ 4 సార్లు చూడాలి, వెనక్కి ముందుకు ఎప్పుడు ఏ క్షణంలో ఏ బుర్ర వెలుగుతుందో తెలియదు మనకి. అందుకే మాస్టర్లకి టీచర్లకి ఏమన్నారో తెలుసా, పాఠం చెప్పే ముందు మళ్ళీ ఆ పాఠాన్ని ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ ఇంకోసారి చూసుకోవాలట. అంతే, అలా చూసుకోకపోతే లాభం లేదు. అధ్యయనం చాలా అవసరం. అధ్యయనం అంటే కేవలం మామూలు పాఠాలనే కాదు, పురాణాలు, శాస్త్రాలు, మంత్రాలు, అహరికి లలితా సహస్రనామం కూడా కంఠస్థ వచ్చినోడు కూడా ఒక్కోసారి ఆగిపోతూ ఉంటాడు. చూడండి, ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నాం మనం సహస్రనామం, ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నాం ఖడ్గమాల, ఒక్కోసారి మళ్ళీ మధ్యలో సర్వరంజన తర్వాత ఏమిటి అని మళ్ళీ ఆగిపోతుంది, బ్రేక్ వస్తుంది. కర్మ అంటే అక్కడ ఏదో ఆలోచన వచ్చి అడ్డం తగిలింది, అందుకే మళ్ళీ పుస్తకం నిత్యాధ్యయనం కావాలన్నారు. 4 రోజులు అన్నం తినడం మానేస్తే 5వ రోజు అన్నం తినగలమా? మనం తినలేము, కడుపు గొరగొరలు ఆడిపోతుంది. ఒకవేళ తింటే ఆ తర్వాత వీడు ఇంట్లో మకాం పెట్టకుండా స్పెషల్ ఘర్ ఉంటుందో అండి బయట, అందులో మకాం పెట్టవలసిన పరిస్థితి వస్తుంది. కాబట్టి నిత్య అధ్యయనం చెయ్యాలి. ఆఖరిది యజ్ఞం. యజ్ఞం అనేదే చాలా విచిత్రమైనది. నెయ్యి కొండంలో పోయడం ఒకటి యజ్ఞం అనుకుంటున్నారు కొంతమంది, యజ్ఞం చాలా విచిత్రమైనది. సత్యం పలకటం ఒక యజ్ఞం, శుచిగా ఉండటం ఒక యజ్ఞం, ఇంటికి వచ్చిన వానికి లేదనకుండా తగిన వస్తువులు ఇవ్వడం అదొక యజ్ఞం, మంచి పని చేయడం కూడా యజ్ఞమే, మంచి పని చేసే అంబికా దర్బార్ భక్తులు లాంటి వాడిని ప్రశంసించడం కూడా యజ్ఞమే, సత్కర్మాచరణ నువ్వు చేయలేకపోయినా చేసిన వాడిని పొగటం కూడా యజ్ఞమే. నేను చెప్పానంటే అది యజ్ఞమే కదా, మీకు సందేహం లేదు. తర్వాత ఏదైనా దైవానికి సంబంధించిన ఉపచారాలు కూడా అది యజ్ఞమే, సత్కర్మాచరణం కూడా యజ్ఞమే. భగవద్గీతలో ఇదే విశేషాన్ని కృష్ణ పరమాత్ముడు చాలా చక్కగా చెప్పాడు. అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవ యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞ కర్మ సముద్భవ. అది అన్నం వల్ల, అంటే ఈ భోజనం తినడం వల్లేగా మనం బతుకుతున్నాం, ప్రాణులు పుడుతున్నారు, అన్నం వల్ల ప్రాణులు పుడుతున్నారు. అన్నము పర్జన్యాత్ మేఘాల వల్ల పుడుతుంది, సక్రమంగా మేఘాలు వర్షం కురిపిస్తే పంటలు పండుతాయి. మరి మేఘాలు ఎలా వస్తాయి? యజ్ఞాద్భవతి పర్జన్య, యజ్ఞాలు సాగితే హాయిగా మేఘాలు వస్తాయి. యజ్ఞం అంటే ఏమిటి? కర్మ సముద్భవ, కర్మాచరణం, సత్కర్మాచరణం. సత్యం పలికేవాడు సత్యం పలకాలి, ధర్మం చేసేవాడు ధర్మం చేయాలి, భార్యాభర్తలు వారి ధర్మాలు వాళ్ళు చేయాలి, పిల్లలు వాళ్ళ ధర్మాలు వాళ్ళు చేయాలి, మా పొట్టి వాళ్ళు మా పనులు మేము చేయాలి. అలా ఎవరి వృత్తి వారు ఎవరి ధర్మాన్ని వాళ్ళు తూచా తప్పకుండా జాగ్రత్తగా ఉన్నంత వరకు పూర్తిగా చేయలేకపోయినా చేస్తే ఆ కర్మాచరణమే యజ్ఞమై మేఘాలు ఆకర్షించి ఆ మేఘాలు సకాలంలో వర్షిస్తే ఆ సకాల వర్షాల వల్ల నదులు అన్నీ ప్రవహిస్తాయి, అప్పుడు పాడి అప్పుడు పంట, తద్వల్ల ప్రాణులు హాయిగా అభివృద్ధి చెందుతారు, జనాభా పెరిగిందా తరిగిందా అని బెంగుండదు, జగత్తంతా చల్లగా పచ్చగా ఉంటుంది. పూర్వం ఎంత హాయిగా బతికారు, ఊ వెర్రి జనం పెరిగారా లేకపోతే ఒకేసారి తవడాలు ఉన్నాయా? లేవు. అధర్మం పెరిగినప్పుడే ఈ వెర్రిగా జనం పెరగడం, లేకపోతే వాతావరణాల్లో మార్పు రావడం, యుద్ధాలు జరగడం, కోట్లు కోట్లు లేచిపోవడం జరిగిపోతూ ఉంటుంది. ఇవన్నీ అధర్మాచరణం. కాబట్టి సత్కర్మాచరణము అనే ఒక దివ్య యజ్ఞం చేయాలి. దేవయజ్ఞం,
పితృయజ్ఞం, మానవ యజ్ఞం, ఈ యజ్ఞాలన్నీ సాగాలి. చెయ్యవలసినవి చెయ్యకపోతే అధమలోక భయం, చేయవలసినవన్నీ చేస్తే భయం పోయి ఉత్తమ లోకాలు కడతారు, చెయ్యం అధోలోకాల పాలవుతాం. ఇంకా అధోలోక ప్రాప్తి కలిగించేవి ఏమిటి? ఒకటి, మానాగ్నిహోత్రం. ఇతరులు పొగడ్డం కోసం అగ్నిహోత్రం వెలిగిస్తారట కొంతమంది. అందరూ చూస్తున్నారా లేదా? చూసాడండి. వీడు చూసాడు కంటే అగ్నిహోత్రం లేదు. ఎవడో లేకపోతే మనకెందుకు అగ్నిహోత్రం? చూడడం కోసం పూజ చేస్తారట కొందరు. మనం పూజ చేసేది ఇతరులు చూడడం కోసం కాదు. ఇతరులు తరించాలి చూసి అంతేగాని, వాడున్నా లేకపోయినా తాను చేయవలసింది తాను చేయవలసిందే. అదే నిజమైనటువంటి అగ్నిహోత్రం. మానాగ్నిహోత్రం అంటే గౌరవం కోసమే కొంతమంది అగ్నిహోత్రం వెలిగించడం, అది భయమే కలిగిస్తుంది. ఇంచేత వాడు ఇతరుల కోసం చేస్తున్నాడు తన కోసం కాదు. కాబట్టి మాన తపస్సు, ఏం తపస్సు చేసేటంటే వీడని అందరూ మెచ్చుకోవడం కోసం తపస్సు చేస్తారట కొంతమంది, అది కూడా భయమే. మానాధ్యయం, 10 మంది పొగడ్డం కోసం చదువుతాడు తప్ప తన కోసం చదవడు చాలామంది, అది కూడా అధ్యయనం ప్రమాదమే. మానయజ్ఞం, వీడు ఏం యజ్ఞం చేశాడు, ఏం అన్నదానం చేశాడని 10 మంది పొగడ్డం కోసం చేసే యజ్ఞం కూడా మానయజ్ఞం. ఈ 4 భయం కలిగిస్తాయి, కొంత ఇబ్బంది కలిగిస్తాయి. అది అంత కొంతైనా మంచిది, ఈ మాత్రమైనా పుణ్యం చేయడం, అసలు చేయకపోవడం కంటే ఇది బెటర్. అది ఇక ఉత్తమ లోకాల్లో, ఈ లోకాల్లో పై లోకాల్లో అందరి చేత స్తుతింపబడి ఊర్ధ్వలోకాల్లో ఉత్తమ లోకాల్లోకి ఎవరు వెడతారు అని అంటే, ఇతరులు పొగిడినప్పుడు హర్షం పొందుతారు కొంతమంది, తిడితే ఏడుస్తారు. ఒకరు పొగిడినప్పుడు సంతోషపడిపోక, ఒకరు తిట్టేసినప్పుడు అని ఏడవక, ఈ పొగడ్తని తెగడ్తని ఎవడు సమానంగా చూ సంతాపం ప్రాప్యాత్ సంతః స్తః పూజయంతీహ లోకే నాసాతవ సాధు బుద్ధిం లభంతే ఇతి దద్యామితి యజయిత్యధీయ ఇతి వ్రతం ఇత్యేతాని భయాన్యాహు తాని వర్జాని నిత్యశః. నాయన వష్టక, కాబట్టి మానవులు ఇహపర సుఖాలు పొందడం కోసం సాధుబుద్ధి కలిగి ఉండాలి. ఇది స్వభావపూర్వకంగా రావాలి. రావాలి అంటే నిత్యం ఏదో ఒక సాధనలో ఉండాలి. ఆ సాధన మళ్ళీ 3 రకాలు. గృహ సాధన, ఇంట్లో కూర్చుని తనకు తాను కష్టపడి చదువుకోవటం. సత్సంగ సాధన, ఇది ఇప్పుడు మీరు చేసేది అదే. 10 మంది మంచివాళ్ళు కలిశారు, ఇక్కడ కూర్చుంటారు, ఖచ్చితంగా ఇక్కడికి వచ్చేవాళ్ళు శ్రద్ధ ఆసక్తితో పిన్ డ్రాప్ సైలెన్స్తో పురాణం వినడానికి వచ్చేవాళ్ళే, కానీ ఇక్కడికి సోచి చెప్పుకుందామని కాదు. ఇంకే ప్రార్థన చెప్పే ముందు ఈ కాసేపైనా మాట్లాడుకోకపోతే ఎలాగా, జీవితంలో ఇంటి దగ్గర ఎలా కుదరట్లేదని అనుకుంటారు తప్ప పాపం. ప్రార్థన మొదలెట్టిన దగ్గర నుంచి మళ్ళీ స్వస్తనేదాకా మాత్రం ఇంకా మీ అంత గొప్ప జ్ఞానుల్ని నేను ఎక్కడ చూడాల. అందులో 100 రూపాయలు మీకు 100 మార్కులు వేసేసాను, కొట్టేసుకోండి మీకు మీరే తప్పట్లు. అంచేత ఇలాంటి సత్సంగం, ఆపై పర ఉపకారం కోసం బోధన కార్యక్రమం. ఈ విన్నదానిని తనలో తాను దాచుకోవడం కంటే ఇతరులకి ఈ పోటీ ఇలాంటి మంచి విషయాలు చెప్పారండి గురువుగారు, ఇవి మీరు వినండి అని ఎవరికైనా అవకాశం దొరికినప్పుడు చెప్పండి. వాడు చెప్పి వింటానంటేనే అంతేగాని, ఏమండోయ్ ఎల్లయ్య గారు పెడుతున్నారా ఇలా రండి అంటాడు. బాబు నేను ఇప్పుడు ఎక్కడికో పెడుతున్నానంటే అబ్బాయి మీరు ఎక్కడికి వెళ్ళదు, ఆ చెంబు కూడా కింద పెట్టేసి వినండి అంటే వాడు వస్తాడు అక్కడ నుంచి నన్ను మిమ్మల్ని తిట్టుకుంటాడు. అంచేత అలా కాకుండా భక్తి శ్రద్ధలతో వినాలనుకున్న వాడికి మాత్రం దానిని వినిపించడం, ఇవి చెయ్యడం ఉన్నదే. ఇది చాలా అత్యద్భుతమైన విశేషం, ఇది స్వాభావికం అవుతుంది. ఇదిగో ఇలాంటి పనులు చేసేవారికి దానం చెయ్యాలి, అవి చేయవలసింది. ఒక గొప్ప ప్రాజెక్ట్ మొదలు పెట్టేసాం, ఇవాళ కొబ్బరికాయ కొట్టేసి. ఇంతవరకు భారతదేశంలో సంపూర్ణంగా శివపురాణాన్ని అనువాదం చేసినటువంటి వాడు లేరు. కొద్ది కొద్దిగా అక్కడక్కడ కథలు కానీ ఇన్ని సంహితలు కూడా చాలా హాయి అయిన భాషలో మొదలుపెట్టేశాం. ఇది ఇలాంటి పుస్తకాలు రేపు పొద్దున ఎప్పుడైనా ప్రింట్ చేసినప్పుడు ఓ మీ వ్యాపారం పేరు మీద ప్రకటన ఇవ్వనప్పుడు ఇచ్చేయవలసిందే మీరు. ఇంకా ఆ విషయంలో మాత్రం మరేం అనుకోకండి, ఇలా పొగుడుతున్నానని. అంబికా దర్బార్ పత్తి వారిది ప్రపంచంలోనే ఉన్నత స్థాయి. ఇంతవరకు ఏ పుస్తకానికి వెళ్ళినా యాడ్ టెమ్మని అడిగిన వాడు అడగని వాడిది పాపం. వారు వచ్చిన వాడిని లేదనకుండా ఏదో ఒక రకంగా ఆ శక్తి కొద్ది చేసి పంపిస్తూనే ఉన్నారు. ఆ సంస్థానం పేరు మీద ఎన్ని ప్రకటనలు పొందారో జనులు. ఆఖరికి పక్క కమ్యూనిస్ట్ కూడా దైవభక్తి లేనివాడు కూడా వాళ్ళని పొగడవలసింది ఆ విషయంలో. అంచేత కొట్టండి, ఇప్పుడు కొట్టండి. అలాగా ధర్మ కార్యక్రమానికి, ధర్మ సంబంధమైన పుస్తకాలకి వాటికి కూడా సహకారాదులు చేయటం, వీటన్నిటినీ ఏమంటారంటే వ్రతములు అంటారట. అది ఇప్పుడు ఈయన ఏయాతి గారు చెప్పింది. ఇవన్నీ వ్రతాలే. వ్రతం అంటే కేవలం సత్యనారాయణ వ్రతము ఇవే కాకుండా ఇవి కూడా వ్రతములేనట. పరమాత్మని పేరు చెప్పి అర్చన చేసి ఉపవాసాదులు చేయటం ఎంత గొప్ప వ్రతమో, పవిత్రమైనటువంటి వస్తువులను ఇతరులకు అందించడం, పవిత్ర కార్యక్రమాలు చేయడం కూడా అది ఒక వ్రతమే. ఆ వ్రతాదులలో మానవుడు తమ జీవితాన్ని కలిగించాలి. మానవుడు సాధ్యమైనంత వరకు ఆత్మస్థైర్యంతో విశ్వాసంతో నడవాలి. సంపూర్ణంగా విశ్వాసం భగవంతుని మీద ఉన్నవాడికి మాత్రం ఎప్పుడూ జీవితంలో భయం ఉండదు. ఎవడికి భయం ఉంటుంది? భయపడిపోతున్నాం అన్నాడంటే వాడికి దైవం మీద విశ్వాసం కంటే భయం ఉందని అర్థం. మనం ఆలోచించవలసింది ఏమిటో చెప్పాడు చాలా గొప్ప మాట. దేవుడి మీద నీకు ఉన్నది భయమా భక్తే? భక్తి కలిగి ఉంటే నీకు ఎప్పుడు భయం ఉండదు. భయం కావాలని మనం ఉండాలి. అలాగని భయం లేకుండా నా ఇష్టోతడి స్వేచ్ఛగా తిరుగుతాను కదా, అక్కడ భయభక్తులు ఉండాలి. కానీ భయం అంటే ఏ భయం? ప్రమాదం, ఇలా అన్నం తింటే కొడుతుందేమో అమ్మవారు. అగరత్తి ముందు నుంచి చూపిస్తే మంచిది, వెనక నుంచి చూపిస్తే కొడుతుందని చెప్పారు ఎవరు? ముందు వెనక ఏమిటి అమ్మవారికి? ముందు నుంచి చూపిస్తే కొడుతుందా, వెనక నుంచి చూపిస్తాం అప్పటానికి? ఇదేమిటిది ఈ వెర్రి వెర్రి చేష్టలు? ఇవన్నీ చిన్న చిన్నవన్నీ భయాలు పెట్టేసుకుని బాధపడిపోతున్నారు. అవన్నీ విశ్వాసం లేని వాళ్ళు చేసే పనులు. పరిపూర్ణంగా నమ్మి చెయ్యండి. ఆ చేసేటప్పుడు అనుమానం ఉంటే అడిగి తీర్చుకోండి. అంతేగాని చిన్న చిన్న దానికి కూడా అన్నం నోట్లో పెట్టుకుంటే ప్రమాదం ఏమో, అన్నం నోట్లో తినకుండా ఇంకెలా తింటారేంటి? వెనకటికి తెనాలి రామకృష్ణుడు కథలా తయారవుతుంది అది. అంచేత ఒక్కొక్కసారి మనకి తెనాలి రామకృష్ణుడు అసభ్యంగా అనిపించిన గొప్ప సందేశం ఇచ్చాడు. తెనాలి రామకృష్ణుడు పూటకోళ్ళ మిట్టికి భోజనానికి వెళ్ళాట. ఆవిడ భోజనం చక్కగా విస్తరేసి అన్నీ పెట్టింది. సరే భోజనం పెట్టాక ఆఖరి అందట పొరపాటు జరిగిపోయింది నాయన. ఏం జరిగింది? అన్నీ వడ్డించారు, పప్పు ఒకటి వేయడం మర్చిపోయాను నాయన, మజ్జిగలోకి వచ్చేసావా అంట. అవునమ్మా మజ్జిగలోకి వచ్చేసాను, మరి పప్పు పెట్టడం మర్చిపోయానంటావు కదా, నేను తల్లకిందులుగా వంగుతాను, ఈ పప్పు లోపల తోసిపారే అన్నట. అంచేత ఈ రకంగా తెనాలి రామకృష్ణుడు చేసేటటువంటి కొట్టి పనులు అన్నీ ఇన్ని కదా. ఎందుకంటే అంత కవి, అంత జ్ఞాని, అంత పండితుడు కూడా ఆవిడ అజ్ఞానానికి కావాలని అలా చేశాను. పప్పు ఒకవేళ మర్చిపోయింది అనుకోండి, కమ్ము దిగిపోయింది ఉంది, ఈ ఒక్కసారి పప్పు మర్చిపోయింది, అందుకని ప్రత్యేకంగా మర్చిపోయినట్టు ఇప్పుడు వాడు ఏం చేస్తాడు? తినదంత కక్కి మళ్ళీ అన్నం తింటాడా? అందుకని వాడే సరైన వాడు. కాబట్టి ఇవన్నీ వెకిలి మన అమ్మాయిడల సంపూర్ణ విశ్వాసంతో ఎప్పుడు ఏ పని చెయ్యాలో ఆ పని అలా భక్తితో చెయ్యాలి. వీలున్నంత వరకు ఎవరన్నా తెలుసున్న వాళ్ళని శాస్త్రాడి చెయ్యండి. అంతేగాని చంపేస్తుంది, పొడి చేస్తుంది, కొట్టేస్తుంది అంటే అలా కొట్టేయడానికి అమ్మవారు ఏమన్నా రాక్షస లేదా భయంకరమైన కాలస్వరూపిణ మనం భక్తితో తల్లి అంటే చాలు రక్షించేస్తుంది. అంబికా శతకం అనే పేరుతో 100 పద్యాలు రాస్తున్నాను, 108 పద్యాలు. అందులో మొట్టమొదటి పద్యంలో నేను ఒక మాట, అంబిక అనే మొగుటు ఉంటుంది చివరి పద్యానికి చివర, అందులో ఒక మాట నాకు తెలిసిన శ్రీమాతని శ్రీమాతాయని ఒక్క మారైన ఆర్తింపిల్చుతో చాలు. అమ్మా, మాత అంటే అమ్మాయి కదా, శ్రీమాత అని ఆవిడ నామం లలిత సస్సనంలో. ఈ మాత అని ఒక్కసారి ఆర్తితో, నిజమైన భక్తితో పిలిస్తే చాలు. శ్రీమాతాయని ఒక్క మారైన ఆర్తిం పిలిచిన చాలు, ఏమో మాతృత్వ మరంత ధార హృదయం భోజమునందుండి. ఆ మాత అనే మాట వినగానేట ఆవిడ హృదయం అనేటటువంటి తామర పువ్వు వికసించిపోతుందట. హృదయానికి ఆనందం కలుగుతుందిగా మరి అమ్మకి. ఆ హృదయం ఒక తామర పువ్వుట. ఆ తామర పువ్వులో నుంచి మాతృత్వము అనే తేనె కారుతుందట. తామర పువ్వులో నుంచి ఏం బయటకు వస్తుంది? తేనె వస్తుంది. ఆవిడ హృదయం అనే పద్మం నుంచి మాతృత్వము, అమ్మతనము అనే ఒకనొక తేనె బయటకు వస్తుందట. ఎక్కడికి వస్తుంది అది? వచ్చి ఎవరి దాంట్లోకి వస్తుంది?
ఏవో మాతృత్వ మరందధార హృదయాంభోజంబునందు.
అందులోంచి బయటకు వచ్చి ఒక గొప్ప ధారగా నదిగా ప్రవహిస్తూ ఉంటుందట. ప్రవహించి
నిజ భక్త శ్రేణి, నిజ భక్త శ్రేణి కర శ్రేణి పాత్రీ మధ్యంబున నింపి ఇత్తు పరితృప్తి.
మాతరో అంబిక, ఆ హృదయం నుంచి వస్తున్నటువంటి దానిని ఏం చేస్తుందట, ఆ తేనెని, హృదయ పద్మం నుంచి వచ్చే తేనెని నా తనకి నమస్కారం చేసే భక్తులు ఇలా నమస్కారం చేశారు, ఆ నమస్కారం చేసిన చేతులే పళ్ళేరు, ఆ పళ్ళేలలో ఈ తేనె పోస్తుందట. ఈ తేనె శుభ్రంగా తాగేయచ్చు మనం. ఇంకా అమ్మవారి యొక్క హృదయంలో నుంచి వచ్చే మాతృత్వం అనే తేనె మన చేతులు నమస్కారం చేసే చేతులనే పాత్రల్లోకి తీసుకు తాగితే వాడికి ఇక మరణమా, అజరామరుడై శాశ్వతంగా మణిద్వీపంలో ఉంటాడు. అత్యద్భుత భావనలతో ఇప్పటికే 7 పద్యాలు పూర్తయిపోయాయి. ఏది నిన్నగాక మొన్న మొదలు పెడితే టక 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 ఏదో ఒక హృదయంలో భావన కలిగినప్పుడల్లా చివరిన అంబిక అనే ఒకటంతో రాయడం మొదలు పెట్టాను. అమ్మే ఆ శతకం రాయిస్తుంది, రాస్తున్నానని నేను అనకూడదు, మళ్ళీ అది అహంకారమే. జగన్మాత ఆ మొగుటంతో పద్యం రాయిస్తోంది. ఎందుకు రాయిస్తోంది? ఇంతవరకు ఆదికవి నన్నయ్య దగ్గర నుంచి ఈనాటి వరకు మహాకవులు, ఈ సృష్టిలో అటువంటి మహాకవులు పుట్టరు. మన భారతదేశంలో మనం చేసుకున్న మహాపుణ్యం ఏమిటంటే తెలుగులో మళ్ళీ సంస్కృత భాష తర్వాత అంత గొప్ప కవులు పుట్టారంట. సంస్కృతంలో వ్యాసుడు, వాల్మీకి ఇలాంటి పౌరాణికులు, కాళిదాసు లాంటి పుణ్యాత్ములు, పరమజ్ఞానులు, సాక్షాత్ అమ్మవారి రూపాలే, సరస్వతి రూపాలే, వాళ్ళ రూపంలో పుట్టి మనకి పురాణాలు ఇచ్చారు, కావ్యాలు ఇచ్చారు. మళ్ళీ ఆ తర్వాత తెలుగులో కూడా ఆదికవి నన్నయ్య, తిక్కన, ఎర్రాప్రగడ, పోతన, శ్రీనాథుడు, అష్టసి దిగ్గజాలు, ఆఖరికి శ్రీకృష్ణదేవరాయల వంటి మహారాజు, ఎందరెందరో మహానుభావులు తమ పూర్వజన్మ పుణ్యం వల్ల మధుర మధురమైన కావ్యాలు రాసేశారు. వాళ్ళు రాసిన కావ్యాలు చదివితేనే మన జీవితం ధన్యం, కొత్తగా రాయక్కర్లా. వాళ్ళందరూ కూడా రాశారు, రాసి శతకాలు రాశారు. అంటే 100-108 పద్యాలతో ఒక మొగుటం పెడతారు. నీలకంఠేశ్వర అనే మొగుటంతో ఎర్రాప్రగడ ఒకప్పుడు ఒక శతకం రాశాట. అందులో ఒక్క పద్యమే దొరుకుతోంది, ఇంకా మిగతా పద్యాలు దొరకట్లా. ఇంకా సరే కొంతమంది మహానుభావులు ఏదో ఒక దాశరథి, కరుణాపయోనిధి అని కానీ, సుమతి అనే పేరుతో శతకం కానీ ఇలాంటి శతకాలు ఎందో రాశారు. ఆ శతకాల చరిత్ర వెతికితే అంబిక అనే మొగుటంతో ఉన్న శతకం ఇంతవరకు ఎక్కడా లేదు, ఆంధ్ర భాషలో కానీ ఎక్కడ. అందుకని నా మనసు క్షోభించింది. ఈ చరాచర జగత్తంతా అమ్మవారి యొక్క రూపం కదా, అంబిక అనే ముకుటంతో శతకం లేకపోవటం ఏమిటని అనిపించింది. కింద శుక్రవారం నాడు అమ్మవారికి కిరీట ధారణ చేయిస్తున్నప్పుడు మనస్సులో సంకల్పం కలిగింది. ఆ క్షణమే ఈ అద్భుతమైనటువంటి పద్యంతో ఆ శతకం మొదలుపెట్టడం జరిగింది. అలా మొదలుపెట్టి అలా మహావేగంగా సాగుతున్నాయి. రేపు మణిద్వీప వర్ణనం వంటి ఆ దేవీభాగవతం 12వ స్కంధం రచన పూర్తయిపోయాక అది ఈ శతకము కలిపి ఒకే పుస్తకం రూపంలో దానిని బయటకు తీసుకొచ్చినప్పుడు భక్తులు దానిని సేకరిస్తారు. చాలా వేగం, ఈ చెయ్యి పడిపోయేలాగా రాస్తున్నాం పొద్దునొచ్చి కూర్చుని. ఎందుకనంటే పాప మేస్టార్ లాంటి వాళ్ళు రాసి పెడతా ఉంటున్నారు. నా భావం వచ్చి మళ్ళీ వాడు చూసి ఈడు చూసి బాధపడడం కంటే నేను రాసుకుంటా సుఖంగా ఉండిగా నేనే రాసుకుంటున్నాను. అదే మళ్ళీ చెప్తాగా నేను రాసుకోవట్లా, ఆ తల్లి రాయిస్తుంది మళ్ళీ దగ్గర. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే మనం ఇటువంటి అశాశ్వతములైనటువంటి లోకాలలో శాశ్వతమైనటువంటి దైవ కార్యక్రమాదులను ఆశ్రయించాలి. ఇదే తత్వజ్ఞానము. భయం కలిగించే పనులను విడిచిపెట్టాలి. తత్వం ఎరిగిన వారై ఉండాలి. పురాణం అతి ప్రాచీనం, శాశ్వతం అయిన ఆ పరమాత్మనే ఆశ్రయించాలి. తమ హృదయంలో శాశ్వతంగా భక్తితో ఆ పరమాత్మను నిలబెట్టుకోవాలి. పరమాత్మ యొక్క రూపం స్వయం తేజసం. ఆర్తితో విశ్వాసంతో ఇప్పుడు చెప్పిన దాని సారాంశం అదే. పిలిస్తే ఇంకక్కడ మనం భయపడక్కర్లా. భగవంతుని మీద భయము భక్తిలో మనకి సంపూర్ణంగా భక్తి ఉంటే ఆ పిచ్చ భయాలు ఉండవు. ఎప్పుడైతే వెర్రి భయాలు ఉంటాయో సంపూర్ణంగా ముక్తి పొందలేం. అంచేత మనం ఆశ్రయించినప్పుడు భక్తి తప్ప భయం ఉండదు. ఆశ్రయంలో లోపముంటే భయం కలుగుతుంది. మనలో ఉండే మానసిక దుర్బలత్వాలు, బలహీనత్వాలు తొలగించుకోవాలి. అలా తొలగించుకున్నవాడు ఎవడైతే ఉంటాడో వాడే బ్రహ్మజ్ఞాని. ఇప్పుడు ఒక స్థానం కోసం ఒక నియమం పెట్టారు తప్ప తక్కిన వేళల్లో ఇప్పుడు మీకు నాకు మన ఎవ్వరికి తేడాలా, మనందరం ఒకటే రూపాలు, అది గుర్తుపెట్టుకోండి. పద్మాకర, కృష్ణగార,
తాతారావు గారా, బాలకృష్ణ గారా, సుబ్బారావు గారా, సరోజిని గారా, విశాలాక్షి గారా, ఏ
పేర్ల రూపంలో ఇన్ని రూపాలతో ఉన్నాం మనం. భిన్నత్వంలో ఈ భిన్నత్వం అంతా చెట్టు చివరకు కలిస్తే వచ్చేది ఒకే సమష్టి పరమాత్మ. ఇవి చిన్న చిన్న ఆత్మలు, ఈ చిన్న ఆత్మలన్నిటినీ జీవాత్మలు అంటారు. ఇవన్నీ కలిస్తే వచ్చే మొత్తం ఆత్మ ఏమిటి? అది పరమాత్మ. మనందరం ఆ పరమాత్మ నుంచి బయటకు వచ్చాం. ఓ చెట్టు పుట్టింది, ఆ చెట్టు నుంచి కాయలు పుట్టాయి, ఆ కాయల్లో ఉండే గింజలు విత్తనాలు అయ్యి మళ్ళీ మళ్ళీ చెట్లు పెరుగుతున్నాయి. అసలు చెట్టు, ఒరిజినల్ చెట్టే భగవంతుడు. ఆ చెట్టు నుంచి వచ్చే విత్తనాలు మనందరం. ఈ విత్తనాలు మళ్ళీ కొత్త విత్తనాలు ఇస్తున్నాయి, అవి మళ్ళీ కొత్త విత్తనాలు ఇస్తున్నాయి. అలాగే మనం సంసారంలో ఇలా ఇలా సంతానం అనేటటువంటి అనేక అనేక వృక్షాలని పెంచుకుంటూ పోతున్నాము. ఇదే ఇహపర సుఖాలనిచ్చే శాంతి వృక్షం. దీనిని తెలుసుకోవాలి. ఈ సంసారం అనే ఒక వృక్షం ఉంది. ఈ వృక్షానికి చుట్టూత గొయ్యి తవ్వుతాం, దాన్ని పాదు అంటాం. అందులో నీరు పోయాలి కదా, అది మన స్వతసిద్ధమైన లక్షణం. ప్రకృతి అనేది పాదు దానికి. వేళ్ళేమిటి? భార్యాభర్తలు అనేటటువంటి వాళ్ళు వేళ్ళు దానికి. పళ్ళు ఏమిటి దానికి? సుఖం దుఃఖం అనే రెండు పళ్ళు కాస్తున్నాయి. కొమ్మలు ఏమిటి? అనేక అనేక మానవుల యొక్క సాంగత్యాలు. ఒక మంచాడో, చెడ్డాడో, వాడో, వీడో, ఇలాంటి ఎంతోమంది స్నేహితులు పెరుగుతున్నారు. ఇవే శాఖోపశాఖలు. దీని గుండె ఆకులు ఏమిటి? ఇక్కడ మనం సంపాదించుకోవాలనుకునేటటువంటి కోరికలే ఆకులు. కోరికలు ఎప్పటికైనా ఆకుల్లాగా రాలిపోతాయి. ఆకులు ఇవాళ పుట్టాయి, మళ్ళీ శిశిర ఋతువు రాగానే ఏటికి ఏడాది ఆకులు రాలిపోతే మళ్ళీ కొత్త ఆకులు పుడుతూనే ఉంటాయి. మన కోరికలు కూడా అంతే, కొన్ని రాలతాయి, కొన్ని పుడుతూ ఉంటాయి. ముసలాడైనా పడుచాడైనా వాడి కోరికలు పుడతాయి, రాలతాయి, మళ్ళీ పుడతాయి, మళ్ళీ రాలతాయి. ఈ క్షణంలో చిచ్చి వద్దనుకుంటాట. మళ్ళీ దాలిగుంటలో కుక్కే, కుక్క ఉంది. ఎవడన్నా కొట్టినప్పుడు ఏం చేస్తుందిట? ఇంకా వాడి ఇంటికి వెళ్ళకూడదండి, దరిద్రుడు వాడు కొట్టాడు అని తిట్టుకుంటుంది లోపల. ఒక గంట పేక మళ్ళీ వచ్చి మళ్ళీ అక్కడే పడుకుంటుంది. దిక్కుమాల గొడవ మీరు ఎప్పుడు చూడండి, కుక్కను ఎన్నిసార్లు కొట్టినా మళ్ళీ అక్కడే పడుకుంటుంది అరుగు మీద. అలాగే మానవుడి యొక్క బుద్ధి కూడా ఇలా కోరికలు అనేటటువంటిది కుక్కతో సమానమైనటువంటి కోరికలను పెట్టుకుంటాడు. ఈ కోరికలే ఆకులు, ఇవి రాలతాయి, పుడతాయి. దీని మీద రెండు పక్షులు ఉన్నాయట, ఒకటి జీవుడు, ఒకటి పరమాత్మ. అదే జీవేశ పక్షి యుగము. అటువంటి ఈ సంసారం అనే వృక్షాన్ని కలిగించే పరమాత్మని భక్తితో ఎవడు సాష్టాంగపడి ఆశ్రయిస్తాడో వాడు ఈ సంసారం అనే వృక్షం నుంచి బయటపడతాడు. ఇది గొప్ప ఉపనిషత్ సారం. ఇదే భాష్యాలు, ఇదే ప్రస్థానత్రయం అంటే ఎంతకంటే ఏం లేదు. ఆ సారాంశాన్నే బ్రహ్మం చిత్త సత్త అంటూ మొదలుపెట్టి వ్యాఖ్యానం చేసుకుంటూ వెళ్ళాం. క్లుప్తంగా ఈ సంసారం అనేది ఇటువంటి వృక్షము అని చెప్పేశాడు ఈ ఒక్క ముక్కలో ఆయన. ఆ వృక్షాన్ని తెలుసుకుంటే శాంతి పొందుతాడు. అది తెలుసుకోవడానికి ముందు నాలుగు సార్లు వా వా నరిచేసి అసలు తెలుసుకునే టైంకి ఇంటికి వెళ్ళిపోయి నాకు చిల్లర కొట్టుంది, మల్లర కొట్టుంది అనుకుంటే వాడు ఎప్పుడు ఈ పరమశాంతిని పొందలేడు వాడు. వాడు అంతే. అంచేతే చెయ్యవలసింది, వినవలసింది ఒక్కొక్క సందర్భంలో విని తీరవలసినదే. దురదృష్టవంతుడే వినలేడు అని చెప్పాడు ఇక్కడ మళ్ళీ. అప్పుడు అస్తకుడు అన్నీ విని, చరణ్ గృహస్థ కథమేతి ధర్మాన్ కథం భిక్షు కథం ఆర్యకర్మ వానప్రస్థ ప్రస్థితే సన్నివిష్టో బహూనస్మిన్ సంప్రతివేదయంతి. ఈ లోకంలో పుట్టిన ప్రజలంతా కొందరు బ్రహ్మచారులుగా ఉంటారు, మరికొంతమంది గృహస్థులుగా ఉంటారు, మరికొంతమంది వానప్రస్థులు అడవిలో నివసిస్తారు, మరికొంతమంది సన్యాసులుగా ఉంటారు. వీటిల్లో ఏ మార్గం మంచిది, ఏ మార్గంలో ఎలా నడుచుకోవడం మంచిది, వారికి పుణ్యం వేటి వల్ల వస్తుంది, ఈ విషయంలో అనేక భేదాలు ఉన్నాయి కదా అని అడిగితే చిరునవ్వు నవ్వాడు ఆయన. నాయన, సన్యాసి అయినా ఇంట్లో గృహస్థాశ్రమంలో ఉండే కర్మయోగి అయినా ఇద్దరూ సమానముగానే మోక్షం పొందుతారు. కాకపోతే వారు చేసే ధర్మాన్ని బట్టి, చేసే విధానాన్ని బట్టి ఉంటుంది. అడవిలో ఉన్నా అరే నేను ఏలూరు వెళ్ళి చక్క వసంత మహల్లో ఇడ్లీలు చపాతీలు తినాలనుకున్నాను, తినలేకపోయానే దురదృష్టం అని ఇరుక్కుపోయానని మనసులో వచ్చిందనుకోండి వాడికి, వాడు అడవిలో ఉన్నా ఇక్కడ కూర్చున్నట్టే. కాదు, ఇక్కడున్నాడు ఒకడు ఇంట్లోనే ఎప్పుడు అడవిలో కూర్చొని తపస్సు చేసుకుంటూ ఉంటే ఎంత అదృష్టమో అని భావిస్తున్నాడు మానసికంగా. వీడింట్లో ఉండి కూడా ఋషే కాబట్టి అడవిలో ఉన్నాడా ఇంట్లో ఉన్నాడా అనేది కాదు, ఆ మనస్సులో ఏం ఊహిస్తున్నాడనేది ప్రధానం.
సన్యాస కర్మయోగశ్చ నిశ్రేయస కరావభౌ తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే.
ఇదే కృష్ణుడు చెప్పిన మాట కూడా భగవద్గీతలో. సన్యాసి తన ఇంటిలో నిత్యం తన గృహస్థ కర్మలు చేసుకునే యోగి, వాడిని కర్మయోగి అంటారు. ఇద్దరూ సమానులే, రెండూ సమానమైన మార్గాలే, మంచివే.
ఉభౌ నిశ్రేయసకరౌ అన్నాడు, అంటే రెండూ కూడా శ్రేయస్సుని చేకూర్చేవే.
అయితే ఆ రెండింటిలో కర్మ సన్యాసం కంటే కర్మయోగమే గొప్పదట. అన్నీ విడిచిపెట్టి ముక్కు మూసుకు కూర్చునేవాడి కంటే అన్ని పనులు చేస్తూ లోకానికి ఉపకారం చేస్తూ కూడా తామరాకు మీద నీటి బొట్టిలా సంసారంలో ఉండేవాడు గొప్పవాడట.
భయం వేసి వాళ్ళు భార్యాభర్తలు కొట్టుకుంటున్నారు, లేక పిల్లలతో పడుతున్నారు, నానా యతన పడుతున్నారు, ఈ సంసారంలో నానా అందరూ కూడా పడిపోతున్నాం, ఆ మొగుడు పెళ్ళం కొట్టుకుంటున్నారు కాబట్టి నాకు పెళ్ళే వద్దు అనుకోవడం ఇది అజ్ఞానం. ఎక్కడికి వెళ్ళినా భయం కష్టం ఎలా పొందాలో అలా పొందుతాడు. కాబట్టి ఇతరులను చూసి తాత్కాలికమైన వైరాగ్యం పొందడం కాదు, శ్మశాన వైరాగ్యం, ప్రసూతి వైరాగ్యం అంటారండి. శవం వెనకాతలు కాలిపోతున్నప్పుడు ఎవడైనా ఎక్కడికే పోతారు కదా, చిచ్చి ఎందుకు వచ్చిన ఇల్లు, ఎందుకు వచ్చిన తిండి అంటాడు. మళ్ళీ ఇంటికి రాగానే అయ్యి బాబోయ్ ఒక కాఫీ చుక్కపోయి బాబోయ్ అంటాడు. రాగానే ఏది శ్మశానం నుంచి రావడం తోటి మళ్ళీ స్నానం కూడా చేయకుండానే చెంబిడి కాఫీ తాగాల్సింది అక్కడికి వచ్చి. ఇంకా చిత్రం ఏంటంటే ఈ మధ్యన ఆ శవం అక్కడుంది, ఇంకా కాల్చడానికి లేదు, ఈ దిగ్మాలు కూడా ఈయన తీసుకెళ్ళడానికి లేదు, పెద్దన్నయ్య రావాలట, ఈలోపు బయటికి వెళ్ళి కాస్త కాఫీ తాగొద్దన్నారు, రెండు ఇడ్లీ రహస్యంగా తీసుకొద్దామని అనుకుంటారు కొంతమంది అన్నదమ్ములు. ఇది పరిస్థితి. కాబట్టి శ్మశాన వైరాగ్యం లాంటివి తాత్కాలికం, ప్రసూతి వైరాగ్యం కూడా అంతే. ఒక స్త్రీ కానుకలో నానా కష్టాలు పడుతున్నప్పుడు ఆ పక్కన ఉన్న వాళ్ళకి అనిపిస్తుంట, అబ్బాబా ఏం కానుకలు రా బాబు, ఈ జీవితంలో ఇలాంటి కానుకలు అనవసరం అనిపిస్తుంట. ఆవిడకి కూడా అలాగే అనిపిస్తుంట ఈ పిల్లలు కనేటప్పుడు. మళ్ళీ మర్నాడు మామూలే అక్కడ నుంచి వచ్చాక. ఈ విధంగా శ్మశాన వైరాగ్యం, ప్రసూతి వైరాగ్యం అని రెండింటిని చెప్పారు. ఇవి తాత్కాలికమైన వైరాగ్యాలు. ఈ రకమైనది కాదు వైరాగ్యం అంటే, మనస్సులోంచి పుట్టుకు రావాలి అది నిజమైనటువంటి వైరాగ్యం అంటే. ఆ రకముగా ఉండేవాడు మానసికమైన వైరాగ్యం కలిగిన వాడు సంసారంలో ఉన్నప్పటికీ గొప్ప యోగే. కాబట్టి సన్యాసి కంటే కొన్ని విషయాలలో ఈ కర్మయోగే గొప్పవాడు. అయితే ఎవరి నియమాలు వాళ్ళు? మనిషి 18 సంవత్సరాల వరకు కఠోర నియమంతో బ్రహ్మచర్య దీక్షతో చదువు చదువుకోవలసింది. అప్పటికి సన్యాసి అయినా కర్మయోగి అయినా ఎవడైనా సరే. పూర్వం కూడా నియమం ఏంటంటే మగవాళ్ళకు కూడా 18 ఏళ్ళు వస్తే కానీ వివాహం చేసేవారు కాదు, అప్పటి వరకు చదువుకునేవారు. ఆడవాళ్ళకు కూడా మినిమం 16 ఇయర్స్ ఉండేది బాగా ప్రాచీన కాలంలో. ఆ తర్వాత ఈ తురకాళ్ళు వచ్చి దండయాత్రలు చేసి చావగొట్టాక ఈ బాధపడలేక అష్టవర్షాభవేత్ కన్యాని పెట్టేశారు. ముస్లింలు పెళ్ళైన వాళ్ళు ఎత్తుకెళ్ళేవారు కాదట, పెళ్లి కాకపోతే పట్టుకుపోయేవారు. అందుకని ఏం చేశారంటే 8 ఏళ్ళు వచ్చి పెళ్లి చేసి పారేస్తే గొడవ ఉండదని చేసి పారేశారు. ఇదంతా 11వ శతాబ్దం ఆ కాలంలో పుట్టుకొచ్చింది మధ్యలో. అంత పూర్వం నియమం ప్రకారంగా బ్రహ్మచర్య దీక్షతో చదువుకోవాలి. ఈ బ్రహ్మచర్య దీక్షతో చదువు అయ్యాక అప్పుడు వాడికి పెళ్ళి, పట్టాభిషేకం, లేక సంసారం ఇవన్నీ వచ్చేవి. ఇప్పుడు ఈ చదువుకునేవాడికి బ్రహ్మచారిని పేరు. నిజానికి బ్రహ్మచారి అంటే విద్యాభ్యాసం. ఒక రెసిడెన్షియల్ స్కూల్లో పారేసేవారు గురువు గారి యొక్క కులములో. అక్కడ గురువు దగ్గర భక్తితో బ్రహ్మచర్య దీక్షతో ఉండడం అంటే విద్యల యందు పరమాత్మ యందు తప్ప మరొక ఆసక్తి లేకుండా బతకాలి. అప్పుడు వాడికి టీవీ సీరియల్స్ ఈ పెత్తలు లేవు, అందుకే గురువుల్ని గౌరవించేవారు. రోడ్డు మీద పడిపోయి తిరుగుతూ సాయంకాలం దాకా వీడికి మహాభయంకరమైనటువంటి లక్షణాలు వచ్చి ఆడవాళ్ళ నేడిపెత్తడం, ఆడవాళ్ళు మగవాళ్ళ మీద ర్యాకెట్లు విసరడం, గురువు గారిని నువ్వు గురువువా లేక బరువువా అని అడగడం, ఏమిటి పెచ్చపళ్ళు పీకడాలు కొట్టడాలు ఆయన మేష్టలు కొట్టడం ఏమిటండి ఇది, ఇదేమిటి ఇంత దారిద్ర్యం, ఇంత చండాలంగా చూపించేస్తున్నారు ఈ చలన చిత్రాలు. ఇవన్నీ పరమదోషాలు. ఆహుతాధ్యాయీ గురు కర్మ స్వచోద్య పూర్వోత్థాయీ చరమే చోవచాయి మృదుర్దాంతో ధృతిమాన ప్రమత్త స్వాధ్యాయశీల సిద్ధ్యతి బ్రహ్మచారి.
గురుకులంలో ప్రవేశించిన కుర్రవాళ్ళు బ్రహ్మచర్య దీక్షతో గురువు పిలిచినప్పుడు ఎప్పుడు పిలిస్తే అప్పుడు అధ్యయనం చెయ్యాలి. అడగనిదే ముందుగానే గురువుగారి పనిని ఊహించి చెయ్యాలి, అలాగని పనికిమాలిన పని చేయకూడదు. పుల్లయ్య వ్యామవరం అని ఒక కథ ఉందిలేండి. గురువుగారి దగ్గర చదువుకుంటున్న ఒక శిష్యుడిని రేపు పొద్దున్న పుల్లయ్యని వ్యామవరం పంపించాలి అనుకుంటున్నట్టు గురువుగారు
తన భార్యతో రాత్రికి రాత్రి విన్నాడు, గురువుగారు అడగకుండా చేసేయాలనుకుని వీడు రాత్రికి రాత్రే పరిగెత్తుకుని వెళ్ళిపోయట వ్యామవరం. ఆ వ్యామవరం వెళ్ళిపోయేసరికి దారి పొడుగుత శ్మశానాలు, అక్కడ దెయ్యాలు భయం మీదకు వస్తూ ఉంటే అడిలిపోయి అలాగే వెళ్ళి అక్కడికి వెళ్ళి పడిపోతుని వచ్చాట. శిష్యా మిస్టర్, నిన్ను వ్యామవరం పంపాలనుకుంటున్నాను అన్నట్టు పొద్దునే గురువుగారు పిలిచి, ఎందుకండి మీరు అమ్మగారితో అనుకోవడం విన్నానండి, వినేసి రాత్రికి రాత్రే వ్యామవరం వెళ్ళి వచ్చేసానండి అన్నట్టు. ఎందుకు పంపాలో ఏమిటో తెలుసుకోక్కర్లేదా, ఇదే వెళ్ళి రావడం అంటే. రేపు పొద్దున్న హైదరాబాద్ వెళ్ళి రావాలమ్మాయి లక్ష్మి అన్నాను అనుకోండి అమ్మాయిని, వెళ్ళొచ్చేయటమే, ఎందుకు వెళ్ళాలో ఏమిటో అనవసరం కాదు, డబ్బులు ఇచ్చుకోవడం వెళ్ళొచ్చేయటం ఇది కాదు తెలివి తక్కువతనం. గురువులకు అవసరమైన పనులు ఊహించి చెయ్యాలి, కొన్ని తెలియకపోతే అడిగి తెలుసుకోవాలి, కురుసు స్పృశ చెయ్యాలి. గురువు కంటే శిష్యులు ముందు లేవాలి. నేను వాళ్ళు 8 దాకా లేవలేకపోయాను, 9 దాకా లేవలేకపోయాను అనకూడదు, గురువు కంటే ముందు లేవాలి, అది ఖచ్చితంగా నియమం అన్నాడు. పూర్వోత్థాయి అంటే ఇది, అంటే ముందుగా లేవవలెను. అయితే ఇక్కడ ఒక నియమం ఉందిలేండి, అనారోగ్యం ఉన్నటువంటి వాళ్ళకి ప్రతి దాంట్లో ఎక్సెప్షన్స్ ఉన్నాయి. ఓహో చలి రోగం వచ్చినప్పుడు, రొంపరట్టినప్పుడు, దెబ్బడి పట్టినప్పుడు, ఏవో తెలియనటువంటి విచిత్రమైన ఇబ్బందులు వచ్చినప్పుడు, అనారోగ్యం వచ్చినప్పుడు లేవలేరు, దానికి ఏముంది కానీ ఆరోగ్యవంతుల విషయంలో చెప్పిన మాట ఇది. తర్వాత గురువు నిద్రపోయిన తర్వాత నిద్రపోవాలి శిష్యుడు, ఆపై మృదు స్వభావంతో ఉండాలి. ఏం గురువు అని అడగడం, ఓ వచ్చి మీదకు వచ్చేసి మాట్లాడతారు నా దగ్గరికి, నేను చచ్చిపోతున్నాను ఇక్కడ, నేను ఇలా వంగే కొద్దీ మీదకు వంగిపోతాడు ఒకటి ఏమిటో తెలియదు, ఓ నా వచ్చేవాడు కాస్త మొహం కడుక్కుని రావచ్చు కదా, నాకు కర్మ గారి నా ప్రాణం తీయడానికి ప్రపంచంలో ఉండే సుగంధ ద్రవ్యాలు నీ నోట్లో నిక్షిప్తం చేసుకుని నా మొహం మీద పెట్టి ఇలా పెడితే ఏమైపోతాను నేను, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. గురువుతో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలి, ఇవన్నీ నియమం. కొంచెం చేతులు అడ్డం పెట్టుకుని మాట్లాడాలి, అవన్నీ నియమాలు. ఈ రెండు చేతులు కుర్చీ మీద పెట్టి ఏదో అక్కడికి వాడికి నేను శిష్యుడిలాగా చెబుతూ ఉంటారు. పూర్వజన్మలో మరి ఏం శిష్యుడే ఒకటి వాడి కర్మ. తర్వాత ఇంద్రియ నిగ్రహము, ఆ తిండి దగ్గర వాటి దగ్గర అన్ని దగ్గర చపలత్వాన్ని విడిచిపెట్టాలి చదువుకునే రోజుల్లో. ఇవన్నీ చదువుకునేవాడికి ఈ లక్షణాలు ఉంటేనే చదువు వస్తుంది, చదివేటప్పుడు ఇవి లేకపోతే ఏం ఉపయోగం లేదు. నిబ్బరం ఉండాలి, హెచ్చరిక ఉండాలి, అంటే ఎప్పటికప్పుడు ఎలర్ట్. హెచ్చరిక అంటే ఏమిటి, అటెన్షన్ పే చేయాలన్నమాట. దాని మీద మనిషి సర్వకాల సర్వావస్థలలో సంసిద్ధుడై ఉండాలన్నమాట. ఎప్పుడు గురువుగారు ఏం చెబుతాడో అది వినాలి, లేక ఏం చేయాలో రెడీగా ఉండాలి అనుకోవాలి. స్వాధ్యాయం, ఇదిగో వేదాలు మొదలైనవి అధ్యయనం చేయటం, ఇవన్నీ చెయ్యాలి. ఈ గుణాలు కలిగి ఉంటే వాడికి విద్య సక్రమంగా సిద్ధిస్తుంది. ధర్మంగా డబ్బును ఆర్జించాలి ఎప్పుడూ కూడా. ఎప్పుడు ఇక్కడి నుంచి గృహస్థాశ్రమంలో ప్రవేశించాక, డ్యూటీలోకి వచ్చాడు, చదువు అయిపోయింది 18 ఏళ్ళకో 16 ఏళ్ళకో వాళ్ళ వాళ్ళ తెలివితేటలను బట్టి, అప్పుడు వ్యాపారము ఉద్యోగము ఇంకోటో వాడు పుచ్చుకున్నాడు. ఇక్కడ డబ్బు సంపాదించాలి కాబట్టి దాన్ని ఎలా సంపాదించాలి, సాధ్యమైనంత వరకు ధర్మము తప్పకుండా ఆర్జించవాలి. ధర్మాగమం ప్రాప్య ధనం యజేత దద్యాత్ సదైవ అతిథీన్ భోజయేచ్చ అనాదదానశ్చ పరైరదత్తం సైషా గృహస్థోపనిషత్ పురాణీ. ధర్మంగా ధనార్జన చెయ్యాలి, ఆ ధనముతోటే యజ్ఞాలు చెయ్యాలి, దానినే దానం చెయ్యాలి, దానిని అతిథులకి పెట్టాలి, ఉన్నంతలో ఎంత సాధ్యమైనంత వరకు దానమే చెయ్యాలి. ఎట్టి పరిస్థితుల్లో ఇతరులు ఇవ్వని దానిని మాత్రం బలాత్కారంగా లాక్కోకూడదు. వాడిని ఏడిపించేసి చంపేసి ఇస్తావా తస్తావని బాంబు పెట్టేసి లాక్కోవడం అనవసరం, ఇమ్మని అడగాలి, ఎవడు మాట్లాడుకోరుకోవాలి. ఇతరులు తమంతగా తాము ఇయ్యని దానిని బలాత్కారంగా తీసుకోవటం దొంగతనమే, అది చాలా దోషం. ఇది సంప్రదాయంగా వస్తున్న దైవం నిర్దేశించిన గృహస్థాశ్రమంలో ఉండే మానవుల ధర్మం లక్షణం. తన శ్రమతో జీవించాలి, ఒక్కొక్కడికి ఒక్కొక్క నియమం ఉంది, ఆ ప్రకారం జీవించాలన్నమాట. వ్యాపారి ఆ వ్యాపార ధర్మంతో జీవించాలి. పండితులు ఇవేళ పురాణాదులు చెప్పుకుని ధర్మాన్ని ఉపదేశించి వీరు జీవించాలి. ఆడవాళ్ళు వాళ్ళ కర్తవ్యాన్ని వాళ్ళు పాటిస్తూ చేయాలి, వంట చేయటం వస్తే వంట,
గంట కొట్టడం వస్తే గంట, మిషన్ కుట్టి బతికేవాళ్ళు కొంతమంది, ఇలా ఏవే మార్గాలు ఉంటే ఆ మార్గాలు వారి వారికి నిర్దేశింపబడినవి, వారు ఎంచుకున్న మార్గంలో ధర్మం తప్పకుండా నడుచుకోవాలి. వ్యవసాయం చేసేవాడు ఆ వ్యవసాయాన్ని సక్రమంగా చెయ్యాలి. ఏ పని చేసేవాడైనా దానిలో నిష్ఠ కలిగి ఉండాలి. నిష్ఠ అంటే ఏమిటనమాట, ఇదే నాకు లోకం, దీనిని జాగ్రత్తగా చెయ్యాలి. ఆ చెయ్యడం అయిన తర్వాత సక్రమమైన మళ్ళీ ధర్మాన్ని పొందాలి. అంటే కొంతమంది ఉంటారు, ఇంకా వాడు పుట్టిన దగ్గర చచ్చేదాకా వ్యాపారం తప్ప, ఆ డబ్బు సంపాదించడం తప్ప ఒక్కనాడు పురాణం వినడం కానీ, ఒక్కనాడు మంచి చేయడం కానీ చేయడట, వాడి లచ్చి లైఫ్ అంతా అంతే. ఇంకా వాడు పుట్టే ఉంటే ఉపయోగం తినడానికి సంపాదించుకోవడానికి పుడితే దానికి చీమలు మొదలైన దోమలు వంటి జంతువులు కూడా చేస్తున్నాయి, పుట్టలో చెదలు ఆ పని చేస్తున్నాయి. పశుపక్ష్యాదులకి మనకి పెద్ద తేడా ఏముందండి? నేను చాలామందిని చూస్తూ ఉంటాను, వాళ్ళ కర్మం అంతే. ఇంకా వాళ్ళకి ఏనాటికో ఎప్పుడో ఎక్కడో రకం అనుగ్రహం కలగాలి. నిరంతరం మానవుడు తన కర్మాచరణలో తాను భోజనం చేయడం సంపాదించడమే కాక ధర్మ కర్మాదుల ద్వారా పుణ్యం సంపాదించాలి, పుణ్య సముపార్జన చేయవలే. ఇది సక్రమమైన మార్గం, ఇది గృహస్థాశ్రమ ధర్మం. అటు ఇదంతా కూడా తగిన వేషం వేసుకోవాలి, ఆహార నియమం ఉండాలి. గృహస్థాశ్రమంలో ఉన్నవాడికి ఒక నియమం చెప్పాడండి, వేళ తప్పకుండా భోజనం చేయాలట. ఇవాళ 9 తిని, రేపు పొద్దున 1 తిని, ఇంకో రోజు 14 తిని, ఇలా తినడం దోషం అట. ఇవన్నీ ఆరోగ్యానికి కూడా మంచివేగా, మరి వేళ తప్పకుండా భోజనం చేస్తే లోపల సిలిండర్లు నింపేంత గ్యాస్ తయారవ్వకుండా ఉంటుంది. ఇవాళ ఎక్కడికెళ్ళినా ఎవరిని అడిగినా సరే చిన్నపిల్లలు గ్యాస్ ట్రబులే అంటారు, పెద్దవాళ్ళు గ్యాస్ ట్రబులే. అక్కడేమో సిలిండర్లు రేటు పెరుగుతున్నాయి, ఇక్కడ కడుపులోనేమో ఇవి పెరిగిపోతున్నాయి. వీటిని తీసుకెళ్ళి గ్యాస్ కనెక్షన్ ఇచ్చేస్తే వదిలిపోయే కూడా వదిలిపోతుంది. కాకపోతే ఎంత నింపాలో తెలియక సిలిండర్ పేరే ప్రమాదం ఉంది కాబట్టి మనం ఇవ్వడం కుదరడం లేదు. కానీ ఆరోగ్యానికి క్రమశిక్షణతో భోజనం చేయమని చెప్పాడు ఇక్కడ. అందుకని ఇక్కడ ఏమని చెప్పాడు, చాలా అత్యద్భుతమైనటువంటి విషయం, ఆహారము వేషము ఈ రెండింటిలో నియమము కలిగి ఉండవలెను. నియతాహార వేష, ఇది 4వ శ్లోకంలో ఈ 40వ అధ్యాయంలో చెప్పినటువంటి మాట. నియతమైన ఆహారం వేషం, ఒక క్రమ తప్పని ఆహారం, క్రమం తప్పకుండా వేషం వేయాలి. వెర్రి వేషాలు వేయకూడదు, వెర్రి ఆహారాలు సేకరించరాదు. ఆహారములందు కూడా సాత్వికము, శరీరములో తేజస్సు ఓజస్సు పెంచే ఆహారము ఉండాలి. రజోగుణం తమోగుణం ప్రేరేపించే ఆహారాదులు, బాగా చల్లబడిపోయినవి, వెంట్రుకలు మొదలైన వాటితో దోషభూయిష్టమైనవి, వెర్రి కారం, వెర్రి తీపి, లేకపోతే వెర్రిగా ఉండేటటువంటి అధికమైపోయిన చల్లదనం, ఇవన్నీ కూడా ప్రమాదకరములు. ఈ విషయములలో నియమం పాటించాలి. ఇదంతా భవిష్యత్తులో గృహస్థాశ్రమంలో జీవులకు ఆనందం కలిగించేది. ఇందులో చెప్పినవన్నీ కూడా శరీర ఆరోగ్యమే. ఇక ఆపై వార్ధక్యం వస్తుంది, అప్పుడు వానప్రస్థ ధర్మం, అడవిలో ఉన్నా ఇంట్లో ఉన్నా ఈ ధర్మం ప్రకారం నడుచుకోమన్నాడు. వానప్రస్థం అంటే కేవలం అడవిలో ఉంటేనే ఇలా నడుచుకోవాలని కాదండి, ఇంట్లో ఉండి కూడా ఈ ధర్మం ప్రకారం నడుచుకునేవాడు వానప్రస్థ జీవే, అది గుర్తుపెట్టుకోండి. అంటే ఏమిటి, ఆ కాలంలో కొత్తగా నేర్చుకున్నది కాదు, నేర్చుకున్న వాటిని నెమరేసుకోవాలట. కొత్తగా ఎంఏ, ఇంకా 70 వచ్చాక ఎంఏ చదువుదామా, లేకపోతే ఇంకా ఎంఏ చదివితే ఏమిటి ఒకటి ఊరే పొమ్మంటూ అంటే ఇంకా ఎంఏ వల్ల సొమ్మేమి ఉపయోగం లేదు. ఆ సమయంలో మనిషి ధన సంపాదన కోసం వెంపర్లాడటం మానేసి ఇదిగో ఈ పురాణాదులు వినడం, దైవ ధ్యానం చేయడం, వీలున్నంత వరకు మంచి వాళ్ళతో స్నేహం చేయటం, ఆలయాదులకి యాత్రలకి ప్రిఫరెన్స్ ఇవ్వటం, వీటితో గణాలి. ఈ కాలంలో గుణవాంశ్చైవని